சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
218வ பேஜி 14வ மந்திரம்.
இஹைவ சந்தோத வித்வஸ்தத்வயம் வித்மஸ்தத்வயம் நச்சேதவேதீர்மஹதி வினஷ்டிஹி ஏதத்விதுரமுருதாஸ்தே பவந்தி ததேதரே துக்கமேவாபியந்தி.
யாஜ்ஞவல்க்கலவாரு ஜனக மகாராஜுக்கு ఈ జ్ఞానం యొక్క మహిమను గురించి చెప్తున్నారు. జ్ఞానం పొందడం వలన ఎటువంటి ప్రయోజనం పొందుతాడు వ్యక్తి, ఆ పొందినటువంటి వాళ్ళు ఎంత ఆనందంగా మేము కృతార్థులమైనాము, మా జీవితము పరిపూర్ణంగా ప్రయోజనాన్ని పొందినదైనది అని తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఈ మంత్రంలో ఇవన్నీ కూడా మహావాక్య మంత్రాలు అని చెప్పాను. ఇంకా నిధిధ్యాసనం కూడా చెయ్యొచ్చు ఈ మంత్రాల మీదనే. అట్లా మనకు స్థితిపరిజ్ఞ లక్షణాలు, గుణాతీత లక్షణాలు అట్లా భగవద్గీతలు చూసాం. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞాని ఆ జ్ఞానం పొందితే ఎంత ప్రయోజనం ఉంది, పొందకపోతే ఎంత నష్టం ఉంది అని చెప్పి ఈ మంత్రంలో క్రిందటి వారం పరిచయం చేశాను. 14వ మంత్రంలో ఇహ ఇవ ఈ దేహమునంది, ఈ దేహములో ఉండగానే సంతహ ఉన్నవారలై అంటే అజ్ఞానం అనేటటువంటి దీర్ఘ నిద్ర నుంచి మోహంలో నుంచి బయటపడిన వారలై అని అర్థం. ఎవరైతే ఈ యొక్క ఈ దేహం ఎటువంటి దేహము అంటే ఈ దేహము అనేక దోషాలతో కూడినటువంటిది. ఇది మోక్షము పొందడానికి ఒక సాధనము, కానీ అదేవిధంగా ఈ దేహము దాని వలన మనకు ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అనాత్మ అనేటువంటి ఈ దేహము ఆత్మను గ్రహించడం కోసం ఒక సాధనం అనేటటువంటి వివేక జ్ఞానం వచ్చిందంటే అంటే సగం పని అయినట్లే మోక్ష మార్గంలో. అది కనుక తెలుసుకొని ఆ శరీరాన్ని ఇంకా దాని కొరకు ఉపయోగించుకున్నాడు అంటే ఇంకా రికగ్నిషన్ ఈజ్ హాఫ్ సొల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ శరీరం దేనికి వచ్చింది, దేనికి ఇచ్చాడు భగవంతుడు, నేను ఇది ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకొని దానికి తగినట్లుగా జీవించాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మోక్షాన్ని పొందడానికి ఇంకా అనాయాసంగా మోక్షాన్ని పొందగలడు. అది అర్థం ఇక్కడ. తత్ అంటే ఆ బ్రహ్మమును వయం మేము తెలుసుకున్నాం. అథ అతి ప్రయత్నముతో చాలా గురువు దగ్గరికి వెళ్ళి కష్టపడి ఈ రోజుల్లో అంటే ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటున్నారు. మనం ఎక్కడికి కదలకుండానే మన ఇంట్లో కూర్చొని మన రూమ్లో కూర్చొని కుర్చీలో కూర్చొని హాయిగా వింటున్నాం. ఎట్లా కూర్చుంటున్నామో కూడా గురువుగారికి కూడా తెలియదు, ఏ విధంగా వింటున్నామో కూడా గురువుగారికి తెలియదు. ఎందుకంటే మన చేతిలో ఉన్న స్విచ్లన్నీ కూడా ఏమైనా చేసుకోవచ్చు, వీడియో ఆఫ్లో పెట్టుకోవచ్చు, ఆన్లో పెట్టుకోవచ్చు, ఏదైనా. సో దిస్ అంటే ఈ రోజులు ఇట్లా ఉంది, కానీ ఆ రోజుల్లో అలా కాదు. కష్టపడి దూరంగా వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏది దొరికితే అది తిని కష్టపడి చదువుకున్నారు. అథ అంటే అదే అర్థం. అతి ప్రయత్నముతో విద్మహ తెలుసుకొనుచున్నారము, మేము తెలుసుకున్న వాళ్ళమైనాము. తెలుసుకొనుచున్నారము అంటే ఏమిటి, మేము తెలుసుకున్నాము అని అర్థం. ఇదేంటి తెలుసుకున్నామంటే మనం సప్లై చేసుకోవాలి బ్రహ్మతత్వమును. బ్రహ్మతత్వాన్ని అంటే ఎవరు ఆ బ్రహ్మతత్వం? మా స్వరూపం అని అర్థం. మా స్వరూపము తెలుసుకున్న వాళ్ళమై కృతార్థులమైనాము అనేది, కృతార్థుణ్ణైనాను అంటే చెయ్యవలసినది ఏదో అది చెయ్యాలి. కృతార్థ అంటే అర్థ అంటే ప్రయోజనం, కృత అంటే ప్రయోజనమైనటువంటి కర్మను చేసినవాడు అని అర్థం. ఆత్మజ్ఞానాన్ని పొందడం తప్ప ఈ ప్రపంచంలో మరొక ప్రయోజనకరమైనటువంటి పని ఏదీ లేదు ఆత్మజ్ఞానాన్ని పొందడం తప్ప. కనుక ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు మాత్రమే కృతార్థులమైనామని చెప్పుకోగలరు, మిగతా వాళ్ళు ఎవ్వరూ చెప్పడం కష్టం, చెప్పుకోలేరు అని అర్థం. కృతార్థులమైనాము ఈ జ్ఞానాన్ని పొంది, నచేత్ ఇలా కనుక జ్ఞానాన్ని కనుక పొందకపోతే, నచేత్ లేని ఎడల అలా కనుక పొందై ఉండకపోతే ఏమయ్యేది? మహతి అధికమైనటువంటి అత్యంత వినష్టి నాశనమును పొందిన వాళ్ళం అయ్యేవాళ్ళం. వినష్టి అంటే ఆత్మహత్యతో సమానం, ఆత్మను తెలుసుకోకపోతే ఆత్మహత్యతో సమానం అని శాస్త్రంలో మరో చోట వస్తుంది. వాళ్ళను వాళ్లే చంపుకుంటున్నారు అని, సూయిసైడ్ అన్నమాట. ఇట్ ఈజ్ సూయిసైడల్ యాక్షన్ అంటారు దాన్ని. అంటే జ్ఞానం పొందకపోతే వినష్టి అంటే ఎందుకు వినష్టి అంటే ఈ జనన మరణ ప్రవాహానికి అంతు లేదు మనిషికి. ఈ జనన మరణ ప్రవాహం దీనికి నాశనం ఉంటుంది మళ్ళీ. కనుక ఆ నాశనం జరిగేటప్పుడు మనిషికి అత్యంత దుఃఖం. కనుక అవేదిహి అజ్ఞానికి తెలియకుండా ఉంటే అజ్ఞాని అవుతున్నాడు. అవేదిహి అంటే అజ్ఞానంతో ఉండడం, తెలుసుకోలేని వాడై ఉంటాడు. ఈ అజ్ఞానాన్ని పొందకపోతే అజ్ఞానంలోనే ఉంటాడు, అజ్ఞానముతో ఉన్నవాడవుతాడు. కానీ ఏతత్ విదుహు ఎవరైతే తెలుసుకుంటారో, ఏతత్ అంటే ఈ పరబ్రహ్మమును. చూడండి ఇక్కడ ఏతత్ అనేది సమీపవర్తి. ఏతత్ అంటే ఇక్కడ ఈ అని అర్థం. ఈ అంటే ఏమిటి? ఈ శరీరంలో ఉన్నవాడంటి సాక్షి చైతన్యమే పరబ్రహ్మము అని తెలుసుకోవడం. ఎక్కడో ఉంటుంది ఆత్మ నేను చూస్తాను కళ్ళు మూసుకొని చూడటం కాదు. చూశావు అంటే అది ఆత్మ కాదు అని అర్థం. దాని గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. పైగా అసలే తెలివి తక్కువ పని అది. నేను ఆత్మను చూశానని చెప్పడమే ఒక భ్రమ. ఆ భ్రమని ఇంకా ప్రచారం చేసుకుంటారు, అది కాక ఇంకా ఎక్కువ భ్రమ అన్నమాట. హీ హో నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలియదు అన్నాడు. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది అట్ట అంటే వాళ్ళని వదిలిపెట్టు అన్నది. షందెం అన్నారు అట్లా అన్నమాట. కనుక ఏ తత్ ఈ పరబ్రహ్మమును సాక్షి చైతన్యముగా ఈ శరీరంలోనే ఉనికి ఎరుకగా ఉన్నటువంటి నేను, అవేర్నెస్ అంటాం దాన్ని. ఈ శరీరం మనసు అహంకారం నుంచి బయటపడటానికే సాధనాలు కావాలి, కానీ ఆత్మను తెలుసుకోవడానికి పెద్ద శ్రమేం కాదు అసలు. శ్రమ అంతా ఎక్కడ ఉన్నదంటే ఈ మనసుకి చిత్తశుద్ధి రావడం కోసం శ్రమపడాలి, మనసుకి ఏకాగ్రత రావడం కోసం శ్రమపడాలి. ఈ రెండు కనుక వచ్చినాయి అంటే ఆ తర్వాత విపరీత భావన పోవడానికి శ్రమపడాలి. ఇంకా దేనికి శ్రమపడక్కర్లేదంటే ఆత్మ నేనని తెలుసుకోవడానికి శ్రమపడక్కర్లేదు. ఈ మూడు పైన అంటే నేను ఆత్మనని తేలికగా తెలుసుకోగలుగుతాం, శాస్త్రం ద్వారా తెలుసుకోగలుగుతాం. అది అర్థం ఇక్కడ. శాస్త్రము ద్వారా తెలుసుకోగలుగుతాం గురుముఖంగా. ఏతత్ ఈ పరబ్రహ్మమును విదుహు తెలుసుకున్నారో ఎవరైతే ఇంతకుముందు కూడా తెలుసుకున్నారు అంటే ఎంతోమంది తెలుసుకున్నారు, అదేవిధంగా నేను ఇక్కడ తెలుసుకున్నాను. విదుహు తే అమృతాహ భవంతి వారు మరణము లేనివారుగా వారిని వారు గ్రహిస్తారు. మరణధర్మం అనేది శరీరానికి ఉన్నది, దానికి మరణం లేకుండా చేయడం సాధ్యం కాదు. జ్ఞానం వచ్చిన తర్వాత మనస్సు కూడా నశించిపోతుంది, కారణ శరీరం కూడా నశించిపోతుంది జ్ఞానం వచ్చిన తర్వాత. జ్ఞానం రాకపోతే సూక్ష్మ శరీరం మనస్సు ఉంటుంది, కారణ శరీరము ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మకి రెడీగా ఉంటుందన్నమాట. కనుక మరణము లేని వారవుతారు, అమృతాహ అంటే అది అర్థం, భవంతి అవుతున్నారు. అథ తర్వాత అలా తెలుసుకొని వాళ్ళు ఏమవుతారు, మరి వీళ్ళైతే అమృతత్వాన్ని పొందుతారు. తెలుసుకొని వాళ్ళు ఏం పొందుతారు, మర్త్యః అంటే ఇతరులు, ఇతరే అంటే అన్యులు, వేరే, జ్ఞానము పొందని వారు అని అర్థం. ఈ జ్ఞానము పొందని వారు ఏమవుతారు వాళ్ళు, అథ పరబ్రహ్మమును తెలుసుకోనని వాళ్ళు దుఃఖమేవ అపియంతి, దుఃఖమునే పొందుతారు. దుఃఖం అంటే ఏమిటండి అన్నారు, దుఃఖం అంటే అనుభవించడం తప్ప దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. మనసులో బాధ అండి, ఏదో బాధ, ఆ బాధని కూడా సరిగ్గా వర్ణించలేము. చెప్దాం అనుకున్నాను కానీ సరిగ్గా చెప్పలేకపోయినానండి అంటుంటాం. అది వర్ణించలేనటువంటి అంత బాధ ఉంటుంది, అది వర్ణన కూడా అలివిగానటువంటి బాధ దుఃఖము. శాస్త్రంలో చెప్పాలంటే జనన మరణాది రూప సంసారము పొందుతారు. మళ్ళీ మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. కనుక జ్ఞానం పొందితే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఒక గర్భంలో ప్రవేశించి మళ్ళీ నరకయాతన పడటం, వ్యాధి మరణాలతో ముసలితనంతో బాధపడరు. పొందకపోతే, జ్ఞానం పొందకపోతే మళ్ళీ ఇవన్నీ పొందుతారు అని చెప్పి శాస్త్రం మనకు చెప్తున్నది, శాస్త్రం చెప్తున్నది. కానీ దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి, అది అర్థం. ఇక్కడ ఇంతవరకు క్రిందటి వారం చూసాం, ఇప్పుడు ఇదే పేజీలో క్రింద ఉంది మంత్రం, చదువుతాం. అది తర్వాత మంత్రం 15వ మంత్రం చదువుతాం. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఎదైత తమ అనుపశ్యంత్యాత్మానం అనున్నది ఇక్కడ, పశ్యత్యాత్మానం. ఇక్కడ బహువచనం ఇచ్చారు ఈ పుస్తకంలో, కొన్ని రెండు పుస్తకాల్లోనేమో ఏకవచనం ఇచ్చారు. పశ్యతి అంటే ఏకవచనం, పశ్యంతి అంటే బహువచనం. తప్పేం కాదు, కానీ మనం ఏకవచనం తీసుకుందాం. పశ్యత్యాత్మానం చదువుతాను మంత్రం. ఎదైతమనుపశ్యత్యాత్మానం దేవమంజస ఈశానం భూత భవ్యస్య నతతో విజుగుప్సతే. ఈ మంత్రం కూడా శంకరాచార్యుల వారు ఎక్కువగా భాష్యంలో వ్రాస్తుంటారు. న విజుగుప్సతే, ఈ జ్ఞానం ఫలం ఏంటి, మనం జ్ఞాన ఫలాన్ని గురించి, జ్ఞాన స్థుతి గురించి వింటున్నాం ఇప్పుడు. ఏమిటి జ్ఞానం యొక్క స్థుతి అంటే, ఆత్మానం యదా ఎప్పుడైతే పురుషుడు మనం సప్లై చేసుకోవాలి అంటే జిజ్ఞాసు ముముక్షువు అయినటువంటి వ్యక్తి, ఎదైతత్ అనుంది, ఎదైతం యదా ఏతం అనుపశ్యతి ఆత్మానం, వ్యక్తి ముముక్షువు ఎప్పుడైతే ఆత్మానం, ఈ ఆత్మను అంటే ఇక్కడ మనం కొన్ని పదాలు సప్లై చేసుకోవాలి. పశ్యతి అంటే వాచ్యార్థం, అంటే లిటరల్ మీనింగ్, దానికి పదానికి అర్థం ఏంటంటే చూడడం అని అర్థం. ఇప్పుడు సంప్రదాయ గురువు దగ్గర కనుక చదవకుండా, వాళ్ళంతటా వాళ్ళే పుస్తకాలు చదువుతారు చాలామంది, చదివి దానికి వాళ్ళకి ఏ అర్థంతో వస్తే అదే తీసుకుంటారు. పశ్యతి అంటే చూడడం అని ట్రాన్స్లేషన్ ఉంటుంది తెలుగులో. చూడడం అనగానే నిజంగానే చూడడం అనుకుంటారు చాలామంది. అందుకని పుస్తకాలు చదివి మనం జ్ఞానాన్ని పొందలేము, మనంతటా మనం. కానీ పుస్తకాలు ఉన్నాయి కదండి అని అంటే ఉంటాయి, ఉన్నంత మాత్రాన అవి చదివి నువ్వు తెలుసుకుంటానంటే ఎట్లా అర్థమవుతుంది? ఇక్కడ పశ్యతి అంటే తెలుసుకోవడం అని అర్థం, చూడటం కాదు. ఆ వాక్యం చూడడం అని రాసినప్పటికీ కూడా దాన్ని ఆ విధంగా తీసుకోకూడదు అర్థం. కనుక ఇక్కడ ఏతం ఆత్మానం పశ్యతి అన్నారు, ఈ ఆత్మను తెలుసుకుంటారు అని అర్థం. ఈ ఆత్మను తెలుసుకుంటారు అన్నప్పుడు మనం ఏమేమి సప్లై చేసుకోవాలి? ఇక్కడ ఎట్లా తెలుసుకున్నారు అంటే శంకరాచార్య వారు రాస్తారు భాష్యంలో, పరమ కారుణికుడైనటువంటి కరుణ కలిగినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఎంతో దయ కలిగితే తప్ప ఆ గురువు మనకు బోధించరండి. అంత దయ ఆయనకు కలగాలంటే మన మీద మనకు జన్మజన్మల పుణ్యం ఉండాలి. మిక్కిలి చాలా దయ కలిగినటువంటి, పరమ అంటే ఏంటి, చాలా దయ కలిగినటువంటి ఆ గురువు, ఆచార్యం ప్రాప్య, ఆచార్యుణ్ణి పొంది అంటే మంత్రంలో లేవని. అక్కడ అనుపశ్యతి అని ఉన్నది చూసారా, ఆ అను అనే దానికి ఇంత వ్యాఖ్యానం ఉన్నది. ఆచార్యుల వారు చెప్తారు అను అంటే ఏమిటి అర్థం, అంటే ఆచార్యుడి ద్వారా పొంది, తత అంటే తర్వాత ఆ గురువు వలన లబ్ధ ప్రసాదాసన్ పొందబడినటువంటి అనుగ్రహము గలవాడి, అంటే గురువు దగ్గరికి వెళ్ళి సమీపంలో కూర్చొని అనేక సంవత్సరాలు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడై అని అర్థం అను. అది అనుపశ్యతి అన్నాడు. అంటే గురువు ఎందుకండి అని అంటారు చాలామంది. మన సంప్రదాయం ప్రకారం గురువు లేకుండా ఎవ్వరికీ జ్ఞానం రాదు, మోక్షము రాదు. ఇవన్నీ మీరు చెప్పే మాటలండి అంటారు. అంటే అనుకోని ఇంకా వాళ్ళ జీవితం అలాగే వృధా అయిపోతుంది, ఏం చేస్తాం? అందుకని సంప్రదాయ గురువులు కూడా ఈ జనం ఇంట్లో ఎన్ని చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళందరినీ పట్టించుకుంటూ కూర్చుంటే ఇంకా వాళ్ళ పుణ్యకాలం అంతా అయిపోతుంది. అందుకని కొంతమంది మూర్ఖులు ఉంటూ ఉంటారు లోకంలో, వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని వాళ్ళ మాటలు చెవిన వేసుకోకూడదు, అసలు చెవిన పడ్డా కూడా ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టాలి. వివేకవంతుడైతే వదిలిపెడతాడు, మూర్ఖుడైతే ఏం చేస్తాడు, అవివేకుడైతే వాళ్ళ మాటల్లో పడిపోతాడు. అందుకని ఇక్కడ అను అంటే అదే అర్థం, లబ్ధ ప్రసాద సన్ అని అర్థం చెప్పారు, పొందబడిన వాడై అనుగ్రహం కలవాడై అని అర్థం అను అంటే. ఇక్కడ అనంతరం అను అంటే ఇలా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహం వలన ఎటువంటి ఎంత కరుణ కలిగినటువంటి గురువు ఈ యొక్క విద్యను బోధిస్తారు. అందుకని గురువు యొక్క అనుగ్రహం అన్నా గురువు యొక్క కరుణ అన్నా కూడా ఒక్కటే అర్థం. మనకి ఎప్పుడెప్పుడు శాస్త్రంలో సందేహాలు వస్తే పరమార్థానంద స్వామిజీ గారు చెప్తుంటారు, ఎప్పుడు గురువు యొక్క అనుగ్రహం అంటే ఏమిటి అని, గురువుస్ గ్రేస్ అంటే ఏమిటి అంటే, గురువుస్ గ్రేస్ అంటే ఏం లేదు, మనకి ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటారు గురువు గారు మన యొక్క సందేహాలు సంవాదం చేయడానికి, మన యొక్క సందేహాలు తీర్చడానికి. శాస్త్రంలో జీవుడు గురించి, జగత్తు గురించి, ఈశ్వరుడు గురించి, మహావాక్యం గురించి బోధించి మళ్ళీ వాటి సందేహాలు తీర్చడం కోసం వారు మనకు లభిస్తారు ఎప్పుడు కావాలన్నా కూడా. అదే నిజమైన కరుణ అంటారు స్వామీజీ, చక్కని వ్యాఖ్యానం చెప్తారు. నిజమైన కరుణ అంటే ఏమిటి, శిష్యుడిలో ఉన్న సందేహాలన్నీ తీర్చడం కోసం ఎప్పుడు కూడా అవైలబుల్ స్వామీజీ. అట్లాగే ప్రతి వారికి అందరూ సంశయాలు అడుగుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు సంవత్సరాల తరబడిగా. నా అనుభవం అది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను స్వామీజీ దగ్గర చదువుతున్నాను, తెలుసుకుంటున్నాను, ఎప్పుడు అడిగినా కూడా వెంటనే సమాధానం, రెడీగా అవైలబిలిటీగా ఉంటారు. అది వారి యొక్క గొప్పతనం, గురువు యొక్క గొప్పతనం అంటే పరమ గురువు అంటే వారి అట్లనమాట. కనుక శాస్త్రాన్ని అంత తేలిగ్గా అందరికీ అందుబాటులోకి రావడానికి గురువులు లభించాలి. అసలు అటువంటి గురువు లభించడం అనుగ్రహం అంట, నిజమైన అనుగ్రహం అదే. అందుకని ఆ తర్వాత అనంతరం అటువంటి గురువు దగ్గర చదివిన తరువాత ఏమిటి ప్రయోజనం చెప్తున్నారు ఇప్పుడు. భూత భవ్యస్య ఈశానం దేవం, భూత భవ్యస్య. భూతం అంటే భూతకాలం, భవ్య అంటే భవిష్యత్ కాలం, రాబోయేటటువంటి కాలం. భూత భవ్య, మనం వర్తమానం కూడా చేర్చుకోవాలి. భూత భవ్య. అటువంటి అంటే జరిగిపోయినది భూతకాలం, జరగబోయేటటువంటిది భవిష్యత్ కాలం. ఈశానం అంటే పరమాత్మను, అంటే పరమాత్మని భూతకాలములో ఉన్నటువంటి పరమాత్మ, భవిష్యత్ కాలములో కూడా ఉండబోయేటువంటి పరమాత్మ, వర్తమాన కాలంలో కూడా అని అర్థం. అటువంటి పరమాత్మని ఇక్కడ ఈశానం అన్నారు మంత్రంలో. ఈశానం భూతభవ్యస్య అంటే కాలత్రయం అని చెప్పుకోవాలి. వర్తమానం కూడా చేర్చుకుంటే కాలత్రయం అవుతుంది. కాలత్రయమునకు ఈశానం ప్రభువైనటువంటి, ఈష్ అంటే పరిపాలించడం, టు రూల్ అంటారు. ప్రభువు అంటే పరిపాలకుడు, కాలత్రయాలకి పరిపాలకుడు ఆయన. అటువంటి దేవం ప్రకాశమానమైనటువంటి, ఇక్కడ దేవం అంటే మనం చైతన్య స్వరూపం ప్రకాశమానమైనటువంటి, ఏతం ఈ ఆత్మానం, ఈ ఆత్మస్వరూపమును అంటే ఏ పరమాత్మ అయితే కాలత్రయములకు ప్రభువై ఉన్నాడో అటువంటి పరమాత్మని ఇక్కడ ఈ ఆత్మాని ఈ ఆత్మగా తెలుసుకుంటాడు. పశ్యతి చూచుచున్నాడు అంటాడు. మళ్ళీ అంటే చూడడం అంటే తెలుసుకుంటున్నాడు. ఏ ఈ పరమాత్ముడైతే కాలత్రయములకు కూడా నియామకుడై ఉన్నాడో అటువంటి పరమాత్మ ఈ ఆత్మే అని అర్థం. అది అర్థం ఇక్కడ తెలుసుకుంటున్నాడు. ఎట్లా అంటే అపరోక్ష జ్ఞానం అని అర్థం. పుస్తకాలు చూస్తే మీకు ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు అంటాడు. ప్రత్యక్షం అంటే ఏమిటి? కళ్ళ ముందు కనపడటం అనుకుంటాం. అందుకని చాలా పదాలు పుస్తకాల్లో మనకు ఇంకా కన్ఫ్యూషన్ ఎక్కువ చేస్తాయన్నమాట. ప్రత్యక్షంగా అంటే నా కళ్ళతో చూశానండి అంటాడు ప్రత్యక్షంగా అంటే. అందుకని ప్రత్యక్షాన్ని వాడం పదం మనం, సంప్రదాయ గురువులు వాడరు. అపరోక్షం అంటాం, డైరెక్ట్లీ అంటారు ప్రత్యక్షంగా. మళ్ళీ అపరోక్షం అనేది చెప్పడం కరెక్ట్గా ఉంటుంది, డైరెక్ట్లీ అనేది. అందుకని పదాలకు కూడా కొంత లిమిటేషన్ ఉంది, పరిమితి ఉన్నది. ఈ పదాలలో నుంచి ఈ యొక్క పదాలలో ఉన్నటువంటి అర్థాల్లో పడిపోతాం మనం తొందరగా. దాంట్లోనే మనకు సమయం అంతా చాలా కొన్ని సంవత్సరాలు జరిగిపోతూ ఉంటుంది. ఈశ్వర అనుగ్రహం, గురు అనుగ్రహం ఉండాలి దానికి. అందుకే లేని వాళ్ళు చాలామంది, శాస్త్రానికి వచ్చి కూడా కన్ఫ్యూషన్లో ఉన్నవాళ్ళు చాలామంది. ఆత్మానం ఆత్మస్వరూపమును, ఆ పరమాత్మను తన ఆత్మస్వరూపముగా యదా ఎప్పుడు శీఘ్రంగా, అంజస శీఘ్రముగా తెలుసుకుంటున్నాడు, అర్థము చేసుకుంటున్నాడు. అందుకని డిస్కవరీ అంటాం ఇక్కడ. రియలైజేషన్ అనే పదం కూడా మనం వాడకూడదు. యాక్చువల్గా సెల్ఫ్ రియలైజేషన్ అని పుస్తకాల్లో రాస్తుంటారు, కానీ ఆ పదం కూడా మనల్ని ట్రాక్ని మార్చేస్తుంది. యదా అన్నప్పుడు తదా సప్లై చేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ పరమాత్మే ఈ ఆత్మని తెలుసుకుంటాడో అంటే మహావాక్యం ఇది. జీవాత్మ పరమాత్మని తెలుసుకుంటాడో ఏమిటి ప్రయోజనం చూడండి. న విజుగుప్సతే తతః, ఇంకా ఆ యొక్క ఈశ్వరుని ఎప్పుడైతే ఆ ఆత్మస్వరూపాన్ని పుస్తకాల్లోనండి ప్రకాశము ఇట్లాంటివన్నీ రాస్తాడు. ప్రకాశం రాయాలి, మరి ఏం చేస్తాం? కాన్షియస్నెస్ సెల్ఫ్ ఎఫల్జెంట్ అంటారు ఇంగ్లీష్లో. మరి దానికి ట్రాన్స్లేషన్ ఏం చేయాలి? ప్రకాశం అని రాయాలి. కనుక ప్రకాశం అంటే ఏమిటండి అంటే 1000 వాట్ లైట్స్ లాగా, బల్బు లాగా మెలుగుతూ ఉంటాడా అన్నాడు. దానికి మళ్ళీ వ్యాఖ్యానం తర్వాత మంత్రంలో వస్తుంది. ఏమిటి ఆ వ్యాఖ్యానం అనేది, ప్రకాశం అంటే ఏమిటని మనకు చెప్తారు తర్వాత. కనుక అటువంటి ఆత్మ చైతన్యం అని అర్థం. ఆ పరమాత్మ ఆత్మ చైతన్యము, నా ఆత్మ చైతన్యము ఒక్కటే అని తెలుసుకుంటాడు. న విజుగుప్సతే అంటే తనను తాను అంటే రెండు అర్థాలు చెప్తారు ఇక్కడ. తనను తాను ఏదో దేని నుంచో రక్షించుకోవాలని తాపత్రయపడడు, ఎందుకంటే రెండవది అనేది లేదు అసలు తనని బాధించడానికి ప్రపంచంలో. కరెక్ట్గా ఇంకొక మీనింగ్ చెప్పాలంటే మనం ఎవడిని నిందించడు, ఎవరిని అసహించుకోవడం కానీ ఎవరిని నిందించడం కానీ తూలనాడటం కానీ చెయ్యడు జ్ఞాని. ఎందుకంటే రెండవ వ్యక్తి లేడు అసలు నిందించడానికి, దూషించడానికి. వాళ్ళు నన్ను బాధించడం కానీ నేను దూషించడం కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నేను, అహంకారము, శరీరము, మనస్సు అని ఉన్నప్పుడు వస్తాయి. అవి ఉన్నప్పుడు ఆ వ్యక్తి సత్యముగా తోస్తాడు, ఆ ఎదుటి వ్యక్తి కూడా. అది తోచినప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది మనస్సులో, అవమానం ఇవన్నీ కూడా రావడం వలన ఆ యొక్క ఆ వ్యక్తి ద్వైతాన్ని చూస్తుంటాడు, దానివల్ల జుగుప్స ఉంటుంది. కానీ ఈ జ్ఞానికి జుగుప్స అనేదే ఉండదు. కనుక న విజుగుప్సతే, ఎవరిని నిందించడు అని అర్థం. ఇక్కడ అర్థం చాలా గంభీరమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. జీవాత్మ ఆత్మానం అంటే జీవాత్మ, ఈశానం అంటే పరమాత్మ. అంటే ఎవరి బాహ్య ప్రపంచం నుంచి రక్షణ కావాలని కోరుకోడు, ఎందుకంటే జ్ఞానికి తెలుసు నేనెప్పుడు శివం అంటే మంగళం ఆత్మస్వరూపాన్ని నేను, నాకు ఎటువంటి కష్టము బాధ ఇటువంటివన్నీ ఏమి ఉండడు. నా మృత్యుర్ నా శంక నా మే జాతి భేద, అందుకని దేశ పరిచ్ఛిన్నత, కాల పరిచ్ఛిన్నత, వస్తు పరిచ్ఛేద ఏమీ లేవు. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ ఇవన్నీ కూడా ఏమీ లేవు. ఇంత తేలిగ్గా ఎట్లా చెప్తారండి అన్నారు. మీరు చెప్పగలరు శాస్త్రం చదివితే, చదవలసిన విధంగా చదివితే. చదవలసిన విధంగా చదవాలంటే ఏం చేయాలి? ప్రపంచం మీద ఆ వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. మాకు వ్యామోహం ఏం లేదండి అన్నాడు. వ్యామోహం కాదు, ప్రపంచం మీద రాగము ద్వేషాన్ని వదులుకోవాలి. ప్రపంచం అంటే మన కుటుంబ వ్యక్తులే, వాళ్ళ మీద రాగము ద్వేషాన్ని మనకు తెలియకుండానే లోపల ఆ యొక్క అటాచ్మెంట్ని పెంచుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. కనుక వాటన్నింటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క మనస్సుని భగవంతుడి వైపుకి మరలించాలి, గురువు వైపుకి, శాస్త్రం వైపుకి మరలించాలి. మన ఇంట్లో వాళ్ళందరూ అంటారు దీనికి ఏదో పిచ్చి పట్టింది, ఈ గురువు పిచ్చి శాస్త్రం పిచ్చి అన్నాడు. వాళ్ళు అలా అన్నారంటే అది సర్టిఫికేట్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అట్లా అన్నారంటే బాధపడద్దు. ఒకవేళ అన్నా కూడా ఇంతటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేనని చెప్పి మనసులో చెప్పుకోండి. వాళ్ళకి కష్టంగా అనిపించవచ్చు, కానీ మనకు భగవంతుడు ఆ అవకాశం మనకిచ్చాడు. శాస్త్రం మీద రుచి కలగడం అంత తేలిక కాదండి. శాస్త్రం వినాలి అని చెప్పి తీవ్రమైన రుచి కలగడం జన్మజన్మల పుణ్యం అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు మనం. చాలామందికి శాస్త్రానికి వచ్చిన తర్వాత వాళ్ళ లోకం అంతా ఇట్లా పోతున్నది కదా, నేను మాత్రం ఎందుకు ఈ స్వామిని గారి వెంబడి శాస్త్రం వెంబడి ఇట్లా పడుతున్నాను, సీడీలు వింటాం, క్లాసులు వింటాం, ఇట్లా ఎందుకు చేస్తున్నాను, నేను ఒకవేళ తప్పుదోమని పోతున్నాను అని అనిపించేటట్లు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే నిష్ట వచ్చిందా లేదా అని అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకా శాస్త్రంలో చదవడానికి ఇంకా పటుత్వం రావాలి. అంటే త్యాగే నైకే అమృతత్వ మానసు అన్నాడు. అన్నీ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి మనిషి, అలా అన్నమాట. ఫిజికల్గా వదిలిపెట్టడం కాదు, మానసికంగా వదిలిపెట్టాలి. చాలా చాలా ముఖ్యమైనటువంటిది విషయం అని తెలుసుకోవాలి. తర్వాత మంత్రం చదువుతాం, 16వ మంత్రం. నేను చదువుతాను, మీరు వినండి. యస్మాదర్వాక్ సంవత్సరః అహోభిః పరివర్తతే తద్దేవా జ్యోతిషాం జ్యోతిః
ఆయుర్హోపాసతే మృతం.
చూడండి, జ్యోతిషాం జ్యోతిహి, ఇది చాలాసార్లు విన్నాం మనం. అనాత్మలో ఏమి జరిగినా కూడా ఆత్మనైన నాకు ఏది అంటదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు కాలతత్వాన్ని గురించి చెప్తున్నారు. ఈ కాలం రాత్రి పగలు, అహోభిహి రాత్రి పగలు అనేటటువంటి ఈ కాలం, కాలాత్మ అంటారు దీన్ని. కాలాత్మ అంటే ఏమిటి, ఏదైతే రాత్రి పగలు, వారాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, సంవత్సర అన్నారు. యస్మాత్, ఇక్కడ యస్మాత్ అంటే ఆత్మ అని అర్థం. ఆత్మానం అహోభిహి పరివర్తతే సంవత్సర. కాలాత్మకు సంవత్సరం అంటే కాలతత్వాన్ని. ఇక్కడ చూడండి, కాలతత్వం అంటే ఏమిటండి అన్నారు. ఏమిటి 2018, 2019, 2020, 2021కి వచ్చాం. బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం, ఎన్నెన్నో ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం, గడియారం పెట్టుకుంటాం మనం, అదే కాలం. గడియారాన్ని చూస్తూ ఉంటాం కదా, లేచినప్పటి నుంచి గడియారాన్ని చూస్తూ ఉంటాం, కాలతత్వం అంటారు. ఏమంటే గడియారం ఆగిపోయింది కదా, కాలం ఆగిపోతుందా అన్నాడు. కాలం ఆగిపోదు, గడియారం ఆగిపోయినా కాలం ఆగిపోదు. బ్యాటరీ అయిపోతే టైం ముళ్ళు ఆగిపోతుంది తిరగడం. అయ్యో ముళ్ళు ఆగిపోయింది కదా అని చెప్పి కాలం ఆగిపోతుందా? కాలం ఆగ ఆ టైం అది అయిపోతూనే ఉంటుంది. అందుకని క్యాలెండర్లో ఒక్కొక్క తేదీని చించేటప్పుడు కాలం పరివర్తతే అన్నాడు. జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే. నేను మిమ్మల్ని అందరినీ 10 ఏళ్ళుగానో 15 ఏళ్ళుగానో 20 ఏళ్ళుగానో చూస్తున్నాం. ఎంత మార్పు వచ్చింది శరీరంలో, శరీరంలో శారీరకంగా ఎంతో మార్పు వచ్చింది. కాల పరివర్తనం ఇది. ఎన్ని రాత్రులు చూసాం, ఎన్ని పగళ్ళు చూసాం, ఎన్ని వారాలు మాసాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలను చూసాం మనం. ఇప్పటికీ ఏదో ఇప్పుడే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అలా కాలం పరిగెడుతూ ఉంటుంది. కాలచక్రం అంట అందుకని దాన్ని. ఈ కాలచక్రం అహోభిహి పరివర్తతే, రాత్రి పగలుగా అహోభిహి. అందుకనే శివుడిని కాలకాల అంటాం. ఈ ఆత్మ ఈ కాలానికి అతీతమైనటువంటిది. ఈ కాలాన్ని, కాలము ఆత్మలో ఉంది కానీ ఆత్మలో కాలం లేదు. కలలో నేనున్నానా నాలో కల ఉన్నదా? పోయిన వారం చెప్పాను అనుకుంటాను. కలలో నేనున్నానా నాలో కల ఉన్నదా అంటే కొంచెం ఆలోచించి చెప్తామండి అంటారు. నాలో కల ఉన్నది, నేను కలలో లేను, నాలో కల ఉన్నది. నాలో నుంచే కల ఉద్భవించింది, నా వలననే కల ఉంటున్నది, నాలోనే కల కలిసిపోతుంది. అట్లాగే కాలతత్వం కూడా ఆ పరమాత్మ కంటే వేరు కాదు. అందుకని భగవంతుణ్ణి కాలకాల అన్నది. అందుకే కాలం అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి స్వరూపం, అది కాలతత్వం. ఆయనలో ఉన్నటువంటి విభూతి అది. అటువంటి కాలానికి సంవత్సర అన్నారు. కాలతత్వాన్ని ఇక్కడ సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం. హిస్టరీ అంటే ఏమిటండి, హిజ్ స్టోరీ హిస్టరీ అన్నట్ట. హిజ్ స్టోరీ అంటే ఏమిటి, హిస్టరీలో ఇట్లాగే కదా చెప్ప 1320 నుంచి 1400 ఇట్లా ఇన్ని సంవత్సరాల వరకు ఉన్నాడని చెప్పి డేట్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని సంవత్సరాల వరకు పరిపాలించాడు. హిస్టరీ అంటే హిజ్ స్టోరీ హిస్టరీ. మిస్టరీ అంటే ఏమిటండి అన్నట్ట. మిస్టరీ అంటే ఏం లేదు, మై స్టోరీ ఈజ్ మిస్టరీ అన్నట్ట. మై స్టోరీ అంటే నా స్టోరీ నాకే తెలియదు. ఆత్మను తెలుసుకోనంత వరకు కూడా ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళకే అంతుబట్టదు. ఆత్మజ్ఞానికి తప్ప ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. మిస్టరీగానే ఉంటుంది అది. అందుకని భార్య భర్తను అర్థం చేసుకోలేడు, భర్త భార్యను అర్థం చేసుకోలేడు, ఇట్లా ఉంటూనే ఉంటుంటుంది. కనుక ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, రామాయణంలో మంచి కథ ఉంది ఏంటంటే, సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి వెళ్తాడు. ఎప్పుడెప్పుడు రాముల వారు అడిగారు, నాకు సీతాదేవిని వెతికి పెట్టాలి, సీతాదేవిని కనుక్కోవాలి అంటే అదెంత పని, నేను క్షణాల్లో జరిగిపోతుంది, నాకు అంతా తెలుసు, ఎక్కడెక్కడ ఏమున్నది అన్నీ కూడా, పుట్ట గుట్టలన్నీ కూడా వెతికి, కొండలు ఆగులు రంకలు అన్నీ వెతికి నేను సీతమ్మవారిని కనుక్కుంటానని చెప్పి చెప్పాడు. చెప్తే రాముల వారికి అనుమానం వచ్చి అడిగాడు, అదేమిటయ్యా నీకు అంత తొందరగా ఎలా చెప్పగలిగావు, కాన్ఫిడెంట్గా నీకు ఎలా తెలుసు అంటే, అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, వాలి నా వెంటబడి తరుగుతూ ఉంటే పరిగెడుతూనే ఉన్నాను సంవత్సరాలుగా, కనుక నీ పరిగెత్తని చోటు లేదు, నాకు తెలియని చోట ఇదంతా, కనుక వాలి రాని చోటు ఒక్కటే అది, ఋష్యమూక పర్వతం. అది కూడా ఆంధ్రాలోనే ఉందిటండి ఆ ఋష్యమూక పర్వతం. అక్కడ నేను దాక్కుంటాను వెళ్ళి, అక్కడికి మాత్రం ఎవరు వాలి రాడు, కనుక అక్కడ క్షేమంగా ఉంటాను నేను అన్నట. అట్లాగే మనిషికి కూడా ఋష్యమూక పర్వతం లాంటిది ఆత్మజ్ఞానం. అక్కడికి వెళ్ళామంటే మన నిజస్వరూపాన్ని కనుక మనం తెలుసుకు వెళ్ళామంటే మళ్ళీ ప్రయాణం కాదండి, తెలుసుకున్నామంటే ఆ సుగ్రీవుడికి ఎట్లాగ రక్షణ వాలి నుంచి, మనకు కూడా ఈ యొక్క అనాత్మ ప్రపంచాన్నించి రక్షణ అన్నాం. అంటే ఏమిటి అర్థం, అసలు ఈ అనాత్మ ప్రపంచం అనేది లేదు నన్ను బాధించడానికి అని విషయాన్ని మనం తెలుసుకుంటాం అని అర్థం. అక్కడ అర్వాక్ అంటే కాలం నడుస్తున్నది, ఆ యొక్క పరమాత్మునికి క్రిందనే ఈ కాలం నడుస్తున్నది అని అర్థం. కాలోస్మి లోకక్షయకృత్ స్వభావ అని మనం 11వ అధ్యాయంలో చూసాం. భీష్ముడేమిటి, ద్రోణుడేమిటి, అభిమన్యుడితో సహా ఎవరు కూడా కాలానికి అందరూ దాసులే అని అన్నారు. నజాయతే మ్రియతే వా కదాచిత్, ఆత్మ అనేటువంటిది దానికి జన్మ లేదు మరణము లేదు. ఇక్కడ ఆత్మ అనేది పారమార్థిక సత్యం అని అర్థం. కాల దేశ వ్యావహారిక సత్యం. ఒక ఉదాహరణ జ్ఞాపకం పెట్టుకుంటే సరే, ఆత్మ అనేది సినిమా తెర లాంటిది. సినిమా అంటే మళ్ళీ ఏదో సినిమా గుర్తుకు రాకూడదు. ఆత్మ అనేటువంటి తెర లాంటిది. ఈ కాలము దేశము వ్యక్తులు నామ రూపాలన్నీ కూడా సినిమా లాంటిది. 3 గంటలు అయిపోతే అయిపోతుంది అంతే కదా. అదేవిధంగా ఇది కూడా అంతే అని అంటున్నారు ఈ మంత్రంలో. యస్మాత్, ఆ పరమాత్మ ఆత్మ కంటే అని అర్థం. అంటే ఇక్కడ యస్మాత్ అనేటువంటిది ఆ యొక్క పరమాత్మ కంటే కూడా అర్వాక్, ఈ యొక్క సమయము కాలము సంవత్సరము అంటే కాలము అని అర్థం, మొత్తం కాలం. రాత్రి పగలు అంటే అహోభిహి అని చెప్పారు. కాల అవయవం అంటారు దీన్ని. కాల అవయవం అంటే ఏంటి, సెకండ్స్ మినిట్స్ నిమిషములు, తర్వాత గంటలు, రోజులు, పగలు, రాత్రి, వారాలు, ఇవన్నీ కూడా కాల అంగములు అంటారు. కాల అవయవములు అని పేరు వాటికి. ఇవన్నీ కూడా ఈ కాలవయములన్నీ కూడా రాత్రి పగలు చేత పరివర్తతి మారుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏమిటండి అర్వాక్ అన్నాడు. అంటే ఆ పరమాత్మ కంటే తక్కువ సత్యము కలిగినటువంటిది అని అర్థం. క్రింద అని అర్థం. అర్వాక్ అంటే క్రింద. క్రింద అంటే ఏమిటండి అన్నాడు. ఆయన పైన ఉంటాడు, ఈయన కింద. ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఈయన అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందా, కాలం అని అర్థం కాదు. క్రింద అంటే లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అని అర్థం. వ్యావహారిక సత్యం అని అర్థం. అంటే ఆయన అంటదు అని అర్థం. ఇప్పుడు కళ అనేది నా క్రింద ఉన్నదండి అన్నాడు. అంటే ఏమిటి అర్థం, కళ వ్యక్తులు, కళ విషయాలు ఏమి నన్ను చేయలేవు. నేను అట్లాగే పడుకొనే ఉంటాను, హాయిగా ఉదయాన్నే లేస్తాను కదండి. అందుకని కళ ప్రాతిభాసిక సత్యం, నిద్రపోయేవాడు వ్యావహారిక సత్యం. అవునా, అలాగే ఇక్కడ కూడా ఈ ఆత్మ, ఈ కాలం అనేటువంటిది ఆయనకి క్రిందగా ఉంటుందంటే తక్కువ సత్యం, న్యూనత, న్యూనమైనటువంటి సత్యం, లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అని అర్థం అర్వాక్. తర్వాత ఈ ఆత్మ ఎటువంటిది, జ్యోతిషాం జ్యోతిహి, ఆ పరమాత్మ కిందనే కాలం నడుస్తున్నది అని అర్థం. తర్వాత ఈ ఆత్మ జ్యోతిషాం జ్యోతిహి అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం, ప్రకాశములకు ప్రకాశము అని అర్థం. జ్యోతి అంటే ప్రకాశం, జ్యోతిషాం ప్రకాశములకు జ్యోతి ప్రకాశము అంటే ఏమిటర్థం? ఈ మనం చూసాం భగవద్గీతలో చూసాం, ఉపనిషత్తుల్లో చూసాం, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, చాలా మంత్రాల్లో చూసాం. ప్రకాశము దేని సమక్షంలో అయితే అన్ని విషయాలు తెలుస్తాయో అది ప్రకాశము అని చెప్పాను. సూర్యుడు ఒక ప్రకాశం, అండ్ అగ్ని ఒక ప్రకాశము, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అవి అంధకారాన్ని పోగొడతాయి, వాటి సమక్షంలో అంధకారం ఉండదు. చిన్మయానందుల వారు ఒక కథ చెప్పేవారట, వివాహం జరిగేటప్పుడు ఊరేగింపు చేస్తుంటారు కదండి ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో పెట్రోమాక్స్ లైట్లు తల మీద పెట్టుకొని ఆ ఊరేగింపుల పెట్రోమాక్స్ లైట్లతో ముందు వెళుతూ ఉండేవాళ్ళు. ఆ యజమాని అడిగాడు, ఈ పెట్రోమాక్స్ లైట్ ఎక్కడ పెట్టమంటారండి అన్నాడు. ఊరేగింపు అంతా అయిన తర్వాత పెళ్లి కుమారుడు అంతా పెళ్లి పందిరికి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టమంటారంటే ఆ యజమాని చెప్పాట, ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ పెట్టన్నట్ట. పెట్రోమాక్స్ లైట్ ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ పెట్టన్నట్ట. వీడు వెతుకుతూ పోతున్నాడు ఎక్కడ చీకటిగా ఉందా ఎక్కడ చీకటిగా ఉందా అని. ఈ పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అక్కడ చీకటి పోతున్నది. పెట్రోమాక్స్ లైట్తో వెళితే చీకటి ఎట్లా ఉంటుంది, ఉండదు కదా. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు, ఎక్కడ చీకటి కనపడలేదు. ఆ లైట్ సమక్షంలో చీకటి లేదు. అట్లాంటిదా అండి మన ఆత్మ కూడా, ప్రకాశం అంటే పెట్రోమాక్స్ లైట్ లాంటిదా అన్నాడు. కాదు, ఈ ఆత్మ సమక్షంలో చీకటి కూడా ప్రకాశిస్తుంది అన్నాడు. అది అర్థం. అక్కడ చాలా గంభీరమైనటువంటి మంత్రం ఇది, ఈ వాక్యం జ్యోతిషాం జ్యోతి. ఆత్మ అంధకారానికి కూడా ప్రకాశింపజేస్తుంది అని అర్థం. జ్యోతిషాం జ్యోతి అంటే సూర్యుడు సూర్యుడిగా ఉండాలి అంటే ఆత్మే, చంద్రుడు చంద్ర ప్రకాశంగా ఉండాలి అన్న ఆత్మే, అగ్ని అగ్ని ప్రకాశంతో ఉండాలి అన్న ఆత్మే, అది ఆత్మ వలననే అని అర్థం. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కళం తజ్జుభ్రం జ్యోతిషాం జ్యోతి అని ముండకోపనిషత్తులో చూశాం. గీతలో కూడా చూశాం 13వ అధ్యాయంలో, జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. చాలా వర్ది లైన్, తమసః పరం ఉచ్యతే అన్నారు. అంటే ఏమిటి అక్కడ అర్థం? ఇది చెప్పాలి అంటే చాలా ఆనందంగా ఉంటుంది, వినేవాళ్ళకి కూడా అర్థం చేసుకుంటే మన పరమానందం. అదన్నీ ఉదాహరణలు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉదాహరణలు. అసలు విషయం ఏమిటి ఇక్కడ? ఆత్మ జ్యోతులకు జ్యోతి అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఆత్మ అంధకారాన్ని కూడా తెలియజేస్తుందట. ఇదేమిటండి, ఆత్మ అంధకారాన్ని కూడా ఎట్లా ప్రకాశింపజేస్తుంది, తెలిసేటట్లు చేస్తుంది అన్నాడు. దాని అసలు అర్థం తెలుసుకోవాలి. తమస్సు అంటే అజ్ఞానం, అజ్ఞానము తమస్సు అంధకారంతో పోల్చబడింది. ఎందుకనంటే అంధకారంలో ఏమీ తెలియదు మనకు, అజ్ఞానంలో కూడా ఏమీ తెలియదు మనిషికి. అజ్ఞానంతో ఉన్నప్పుడు, ఇప్పుడు చైనీస్ లాంగ్వేజ్ ఉంది, భాష ఉంది, అజ్ఞానం ఉందా లేదా? ఉన్నది. ఫ్రెంచ్ భాష ఉన్నది, అది తెలియదు, అజ్ఞానం ఉన్నది. అట్లా కొన్ని కొన్ని అజ్ఞానాలు ప్రతి మనిషికి ఉంటాయి, తెలియనటువంటివి చాలా ఉంటాయి. దాన్ని అంధకారంతో పోల్చాం. తమస్సు అంటే అంధకారం. అంధకారంతో ఎందుకు పోల్చారంటే అంధకారంలో తెలియదు కనుక, కొన్ని విషయాలు తెలియవు కనుక అజ్ఞానంలో కూడా తెలియవు అని అర్థం. అందువల్ల అంధకారాన్ని అంధకారంతో పోల్చారు అజ్ఞానాన్ని. ఇప్పుడు ఆత్మ జ్ఞానస్వరూపం, ఈ జ్ఞానస్వరూపమైన ఆత్మ ఎందు జ్ఞానము అజ్ఞానము రెండు ప్రకాశిస్తాయి. అది అర్థం. అక్కడ ఈ ఆత్మస్వరూపమునందు, అంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ ఇల్యూమిన్స్ ద నాలెడ్జ్ అండ్ ఇగ్నరెన్స్ బోత్ అన్నారు. ఎట్లాగండి ఇది అర్థం చేసుకోవడం అన్నారు. మీ అందరికీ చెప్పాను, మీకు తెలుసు, నేనేం చెప్పబోతున్నానో కూడా మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. అంటే ఏమిటి, ఏంటంటే 11 ఉపనిషత్తు అండి ఇది, 12 ఉపనిషత్తు, మీకు తెలియకుండా ఉంటుందా? కనుక ఏమిటంటే అర్థం అక్కడ, నాకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలియదని నాకు తెలుసు. అవునా? ఆ వ్యక్తి నాకు తెలుసు, ఈ పుష్పము నాకు తెలుసు. జ్ఞానం అంటే నాకు తెలుసని నాకు తెలుసు, ఐ నో దట్ ఐ నో. ఇది ఒక మెట్టు. రెండోది ఏంటి, నాకు తెలియదని కూడా నాకు తెలుసు. సంగీతం రాని వాళ్ళకి సంగీతం రాదని వాళ్ళకి తెలుసు. సంగీతం రాదంటే ఏంటి, సంగీత అజ్ఞానం ఉన్నదని వాళ్ళకి జ్ఞానం ఉన్నది. డాన్స్ చేయడం రాని వాళ్ళకి నాకు డాన్స్ రాదండి, డాన్స్ రాదని, డాన్స్ నృత్యం అజ్ఞానం ఉన్నదనే జ్ఞానం ఉన్నది. చూసారా? అంటే కాన్షియస్నెస్ ఈజ్ దట్ హుచ్ ఇల్యూమిన్స్ ద నాలెడ్జ్ అండ్ ఇగ్నరెన్స్ బోత్. ఐ నో దట్ ఐ నో దట్ ఐ డోంట్ నో. ఇది అసలు అర్థం విషయం. అంటే అన్నీ జ్ఞానముల పొందే వాటన్నిటికీ కూడా ఇదే జ్ఞానాన్ని పొందడానికి అవకాశాన్ని ఇస్తున్నది కాన్షియస్నెస్ చైతన్యం. అదేవిధంగా తెలియదు అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేసేది, అంటే నాలో ఉన్న అజ్ఞానాన్ని కూడా నాకు తెలుసుకునేటట్లు చేస్తున్నది ఎవరు? ఆత్మస్వరూపమైన నేనే, సాక్షి చైతన్యమే. నాకు ఇది తెలియదు, అది తెలియదు. ఇప్పుడు 2 లిస్టులు రాయొచ్చండి, తెలిసిన లిస్టు, తెలియని లిస్టు, నోన్ లిస్ట్, అన్నోన్ లిస్ట్. నోన్ లిస్ట్ అంటే జ్ఞానం, అన్నోన్ లిస్ట్ అంటే అజ్ఞానం. జ్ఞానాన్ని ఏమో జ్యోతితో పోల్చాం, అజ్ఞానాన్ని ఏమో తమస్సుతో పోల్చాం. జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే ఈ యొక్క జ్యోతి అంటే వెలుగు, జ్ఞానాన్నిటి కూడా నాకు ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉందని తెలుసుకుంటున్నాను నేను. ఈ జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదని తెలుసుకుంటున్నాను. చూసారా? తమసః పరస్తాత్. తమస్ అంటే అజ్ఞానం, అజ్ఞానం కూడా నేను ఇల్యూమిన్ చేస్తున్నాను అని అర్థం. నేను బృహదారణ్యక ఉపనిషత్తు పూర్తిగా వినలేదు అనే అజ్ఞానం ఉంటుంది కొంతమందికి, వినని వాళ్ళకి. నేను అది వినలేదు, ఇది వినలేదు, అది తెలియదు, ఇది తెలియదు. అది ఎవరికి తెలుస్తున్నది? ఎవరా తెలుసుకుంటున్నవాడు? నేనే, సాక్షి చైతన్యమైన నేనే. నాకు ఏది తెలియదో అది తెలుసు. అంటే ఇన్ మై ప్రజెన్స్ ఇగ్నరెన్స్ ఈజ్ ఇల్యూమిండ్ అంటారు. తమస్సుతో పోల్చబడినటువంటి అజ్ఞానము సాక్షి చైతన్యమైన నా చేత ప్రకాశింపజేయబడుచున్నది, ప్రకాశింపజేయబడటం అంటే తెలియబడుతున్నది అని అర్థం. చాలా ఎక్కువ చెప్పినట్లున్నాను, ఎక్కువ చెప్పాను తక్కువ చెప్పాను తెలియదు. ఇక్కడ వచ్చిందంటే మనం ఆగం, అందుకని అట్లా వెళుతూనే ఉంటుంది. కనుక అమృతం, అట్లా జ్ఞానం పొందిన వాడు నేనే. జ్ఞానము అంటే విశేష జ్ఞానం, వరల్డ్లీ నాలెడ్జ్, విశేష జ్ఞానము, విశేష అజ్ఞానము, ఈ రెండు కూడా తెలియబడుతున్నది సామాన్య జ్ఞానము చేత, చైతన్యమైన సామాన్య జ్ఞానము, జనరల్ కాన్షియస్నెస్ అంటారు. స్పెసిఫిక్ కాన్షియస్నెస్, స్పెసిఫిక్ ఎగ్జిస్టెన్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. సామాన్య జ్ఞానము వలననే విశేష జ్ఞానము తెలుస్తున్నది అని అర్థం. తత్ ఆయుః ఉపాసతే. సరే, ఇంతవరకు ఆత్మ యొక్క గొప్పతనం చెప్పిన తర్వాత జ్యోతిషాం జ్యోతిహి అంటే సూర్య చంద్ర మొదలైనటువంటి జ్యోతులకు తేజస్సులకు జ్యోతిహి ప్రకాశము. అట్లా జ్ఞానం పొందిన వ్యక్తి అమృతః దేవాః ఆయుః ఉపాసతే. ఇటువంటి చైతన్య స్వరూపమైన ఆత్మను ఎవరు ఉపాసిస్తారు? దేవతలు. దేవాః ఉపాసతే, ధ్యానము చేస్తున్నారు, ధ్యానం చేస్తారట దేవతలు. అటువంటి ఆత్మ మీద. ఎటువంటి ఆత్మ? అమృత, మరణరహితమైనటువంటి ఆత్మ మీద దేవతలు ఉపాసన చేయడం వలన ఆయుహ అని ఉపాసన చేస్తారట. ఆయుష్ అనేటటువంటి ఉద్దేశంతో ఉపాసన చేస్తారు. ఆయు అంటే ఆయుహ, ఆయుర్గుణ విశిష్ట పరమాత్మ అని అర్థం. ఆయుర్గుణ విశిష్ట పరమాత్మ మీద దేవతలు ఉపాసన చేయడం వలన వాళ్ళకేం ఫలం వస్తుంది? అమృత అంటే మరణధర్మము లేనటువంటి ఆత్మ. అటువంటి మరణధర్మం లేనటువంటి ఆత్మ మీద ఉపాసన చేస్తే, మరణధర్మం లేకపోవడం అంటే దీర్ఘం ఆయుష్ అనే కదా అర్థం. దీర్ఘం ఆయుష్ కలిగినటువంటి ఆత్మ మీద ఉపాసన చేస్తే వీళ్ళకి కూడా దీర్ఘ ఆయుష్ కలుగుతుందట దేవతలకి. అందుకని దేవతలు చాలా సంవత్సరాలు జీవిస్తారు. వాళ్ళకి ఏం పేరు? అమరాహ అని పేరు. అమరాహ అంటే ఏమిటి? మరణం లేనటువంటి వారు అంటే అసలు లేకుండా ఉంటుందా మరణం అన్నారు. వాళ్ళు చాలా కాలం జీవిస్తారు, యుగ యుగాలు జీవిస్తారు, కొన్ని యుగాలు జీవిస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి అమృత అమరాహ అని పేరు వాళ్ళకి. వాళ్ళు ఆయుష్ని, పరమాత్మని ఆయుష్గా భావించి ఉపాసన చేస్తారు. అమృత మరణరహితమైనటువంటి తేజస్సును, ఆ ఆత్మ చైతన్యాన్ని ఆయువుగా భావించి ఆయుర్గుణ విశిష్ట పరమాత్మగా సగుణ ఉపాసన చేశారు ఆ దేవతలు. కనుకనే వాళ్ళు అమరులైనారు. అటువంటి అమరత్వం కాదు మనకు కావాల్సింది, అది ఉపాసన ఉపాసకులకు. జ్ఞానం పొందే వాళ్ళకి అటువంటి ఫలితం కంటే ఇంకా ఎక్కువే వస్తుంది. అది అర్థం ఇక్కడ. ఇప్పుడు ఈ మంత్రం ఇంతటితో అయిపోయింది. యస్మాత్ అర్వాక్ సంవత్సర ఈ కాలం అనేటువంటిది ఈయనకి ఆత్మ చైతన్యానికి క్రిందనే లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. రాత్రి పగలు అనేటటువంటి అంగములు కలిగినటువంటి ఈ కాలము మారుతూనే ఉంటుంది. వర్తతే పరివర్తతే, రాత్రి పగలను మారుతూనే ఉంటుంది. అటువంటి ఆత్మ మీద దేవతలు జ్యోతిషాం జ్యోతిహి అని తెలుసుకొని ఆయుర్గుణ విశిష్ట పరమాత్మగా ధ్యానించారు. కనుక వాళ్ళు కూడా అమరత్వాన్ని పొందారు అని అర్థం. ఇక్కడ దేవతలు అమరత్వాన్ని పొందారంటే ఉపాసన వల్ల జీవన్ముక్తి రాదు. అందుకని దేవతలు కూడా మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలి మోక్షం పొందాలంటే. ఇది నేను చాలా తరగతిలో చెప్పాను క్రిందటి వేద ఉపనిషత్తుల్లో. కనుక దేవతలకు కూడా మోక్షం రావాలి అంటే మనం కేనో ఉపనిషత్తులో కూడా చూసాం. కనుక దేవతలకు కూడా మోక్షం పొందాలంటే మనుష్య జన్మ ఎత్తాల్సిందే. మనుష్య జన్మ వస్తేనే. అదేమిటండి దేవతలకి మరి అంత ఇదంటే? అవును, వాళ్ళందరూ ఉపాసనలు చేసి పైలోకాలకు వెళ్ళి యమధర్మరాజు అన్నాడు కదా, నచికేత నీ అంతటి విజ్ఞానం నాకు లేదురా, చిన్నప్పుడు నాకు ఉండి ఉంటే అసలు ఈ యమధర్మరాజు పదవి కోరుకునేవాడినే కాదు. ఎంత కష్టపడుతున్నాను, అక్కడికి పరిగెత్తాలి ఇక్కడికి పరిగెత్తాలి, మరి కోవిడ్ టైం వచ్చిందా, బిజీ అయిపోయినాను, మరి లక్షల్లో వీళ్ళందరినీ నేను ఎక్కడని చేసేది, ఇట్లాంటి పదవిని కోరుకొని నాన్ స్టాప్గా తిరుగుతున్నాను ఒక సంవత్సరంగా అంటున్నాడు యమధర్మరాజు. నచికేతుడు ఏం చేశాడు? నాకు ఇవన్నీ వద్దయ్యా, ఆత్మని గురించి చెప్పన్నాడు. ఇంత విజ్ఞానం నాకు ఉండి ఉంటే బాగుండేది, ఇటువంటి పదవి ఎందుకు కోరుకున్నాను నేను అని చెప్పి యమధర్మరాజే అన్నాడు. దేవతలందరూ కూడా మళ్ళీ మనుష్య జన్మకి రావాలి. అందుకని ఎందుకు చెప్తున్నానండి ఇదంటే, మనుష్య జన్మ యొక్క విశిష్టతని గ్రహించాలి ఫస్ట్ మనం. అలా తెలుసుకున్నప్పుడు ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయం మనం. ఒక్క క్షణం కూడా ఈ ప్రాపంచిక విషయాల కోసం కొట్టుమిట్టాడం మనం. నా విజుగుప్సత అన్నాడు. అది విషయం ఇక్కడ. తర్వాత మంత్రం చదువుతాం. యస్మిన్ పంచ పంచజనాః ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్యమాత్మానం విద్వాన్ బ్రహ్మామృతోమృతం. పదిహేడవ మంత్రంలో అదే ఆత్మ జ్ఞాన స్తుతి చేస్తున్నారు. ఈ జగత్తు అనేటువంటిది మనం మాండుక్యోపనిషత్తులు చూసాం. కారణ ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, స్థూల ప్రపంచ, విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర. కనుక కారణ ప్రపంచంలోనే సూక్ష్మ స్థూల ప్రపంచాలు ఉన్నాయి. విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర అన్నాం. ఇటువంటి ఆత్మస్వరూపం చైతన్యంలోనే ఈ మూడు పాదాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద. నాలుగవ పాదం ఏమిటంటే ఏం తెలుసుకున్నాం? తురియ ఆత్మ అని తెలుసుకున్నాం. తురియ ఆత్మ అంటే ఏమిటండి అంటే కేర్ ఆఫ్ సెవెంత్ మంత్ర మాండుక్యోపనిషత్తు. ఏడవ మంత్రంలోకి వెళ్ళాలి. నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నోభయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, అట్లా అనమాట మొత్తం. అట్లాగే అంతర్యామి బ్రాహ్మణంలో కూడా చూసాం. మూడో అధ్యాయంలో ఏడవ మంత్రంలో, మూడో అధ్యాయం ఏడవ బ్రాహ్మణంలో చూసాం ఈశ్వరుని లక్షణాలు ఏంటి ఇక్కడ చూసాం. సో కారణ ప్రపంచం అంటే మాయా అని అర్థం. కారణ ప్రపంచం అంటే మాయా. ఈ మాయలోని చైతన్యం బ్రహ్మ బీజరూపంలో ఉన్న ప్రపంచం చైతన్యం బ్రహ్మలో ఉంటుంది. అంటే కారణ ప్రపంచం అంటే బీజరూప, కాసల్ యూనివర్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే, కాజల్ యూనివర్స్ కారణ ప్రపంచం అంటే వ్యక్తం బీ. ఇప్పుడు చూడండి, చెట్టు విత్తనం మొలక తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. ఈ విత్తనంగా ఉన్నది కారణం, చెట్టు కారణావస్థలో ఉంది విత్తనంలో. మొలక ఎత్తినప్పుడు సూక్ష్మం, అది మళ్ళీ పెద్దది ఆకులు వచ్చి కొమ్మలు వచ్చినప్పుడు స్థూలం. అదేవిధంగా ఈ మొక్కలు బ్రాంచ్ అంటే శాఖలు వచ్చినటువంటి చెట్టు లాంటిది ఈ విరాట్ స్థూల ప్రపంచం. ఈ మొలకెత్తుతుంది చూసారా, మనం పెసలవి నానబోస్తే మొలకెత్తుతాయి, అట్లా మొలకెత్తినట్లుగా ఉండేది సూక్ష్మ ప్రపంచం. మొలక కూడా రాకుండా విత్తనంగా ఉంటుంది చూసారా, విత్తనం లాంటిది కారణ ప్రపంచం. ఈ కారణ ప్రపంచానికి మాయా అని పేరు. ఇది ఎక్కడ ఉంటుందండి అన్నాడు. ఎక్కడ ఉండడం ఏమిటి? బ్రహ్మలోనే ఉంటుంది. అది బ్రహ్మ యొక్క శక్తి. మాయా అనేటువంటిది ఆ బ్రహ్మలో ఉన్నటువంటి అవ్యక్త స్వరూపంగా ఉంటుంది కారణ ప్రపంచము, లేక మాయా సహిత చిదాభాసాన్నే ఇక్కడ ఈశ్వరుడు అన్నాం. ఆ బ్రహ్మ ఎప్పుడైతే ఈ మాయలో చిదాభాసంగా ప్రకాశిస్తాడో, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ తత్వబోధలో చూసుకోవాలి. అంటే చిదాభాస ఆ కారణ ప్రపంచంలో ప్రకాశించినప్పుడు, అంటే మాయలో ప్రకాశించేటప్పుడు, ఆ ప్రకాశించేది ఎవరు? చిత్తే, చైతన్యమే. చిదాభాసగా కారణ ప్రపంచం అనేటటువంటి మాయలో ప్రకాశించేటప్పుడు ఈశ్వరుడు అని పేరు. అది మాయా సహితం బ్రహ్మ. తెలిసిన విషయమే, క్రొత్త విషయమేమి కాదు ఇది. పంచ పంచ జనాః, ఆ చిత్ చైతన్యము నేనే. అటువంటి చైతన్యము కార్యప్రపంచంగా పంచ పంచ జనాః అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అట్లాగే దేవతలు అనేక రకాలైనటువంటి. పంచ పంచ అంటే ఐదైదు, ఐదైదు భాగాలుగా అని అర్థం. నాలుగు నాలుగుగా తీసుకోవచ్చు. పంచ పంచ జనాః అంటే ఐదు గ్రూపులు చేశారన్నమాట. దేవతల గ్రూపు, మనుషుల గ్రూపు, అట్లా జంతువులు, పక్షులు, రకరకాలు, అటువంటి ఈ కలిపి పంచ పంచ జనాః. ఇవన్నీ కూడా కార్యప్రపంచం. మనకు కనపడేదంతా కూడా కార్యప్రపంచం. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కారణ ప్రపంచంలో నుంచి వచ్చింది. అదేవిధంగా ఈ స్థూల శరీరం కార్య శరీరం, గ్రాస్ బాడీ, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కారణ శరీరంలో నుంచి వచ్చింది. ఇదంతా మీకు తెలుసున్న విషయమే. అంతా కేర్ ఆఫ్ తత్వబోధ. ఇంత కష్టమేం కాదు. కష్టంలాగా అనిపిస్తుంది, కొంచెంసేపు ఆలోచిస్తే అంత తెలిసిన విషయమేనండి అన్నాడు. ఓకే, అది ఇంత ఈ మంత్రం. ఇంకా వివరం వచ్చేవారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.